Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం మే 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పల్ల. వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి వారం కరెంట్ అఫైర్స్ సమకాలీన అంశాలపై చేసే కార్యక్రమం. నేను మీ హోస్ట్ భాను, అండ్ మనతో రమణ గారు ఉన్నారు. నమస్తే రమణ గారు.
నమస్తే భాను గారు.
సో ఒక వారం అయిపోయింది, మళ్ళీ కొంచెం డిలే అయింది మన నెక్స్ట్ షో. ఈ షో రికార్డింగ్ శ్రోతలకి మే 11, 2019 మనము గతంలో ఫేజ్ల వైజ్గా అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మేము ఈ షో చేసే టైంకి భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఎన్నికల్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, 4, 5 వరకు దీని గురించి మాట్లాడాము. ఈరోజు షోలో ఐ థింక్ ఈరోజు రాత్రి, ఇప్పుడు ఇది మేము అమెరికా సమయము రాత్రి మే 11కి రికార్డ్ చేస్తున్నాం. మే 11, 2019 భారతదేశంలో ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల ఫేజ్ 6 దినము, 12వ మే. సో ఈరోజు టాపిక్స్ అండి రమణ గారు, ఒకటి కరెంట్ ఈ ఫేజ్ 6 గురించి ఒకసారి క్విక్ రివ్యూ ఇద్దాము. మేబీ తర్వాత మేబీ విల్ టేక్ ఎ బ్రేక్. అండ్ తర్వాత కంట్రీ మూడ్ ఎలా ఉంది, అండ్ మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఒకరిపైన ఒకరు అటాక్లు చేసుకుంటున్నారు, దాని గురించి నేను మీకు కొన్ని విషయాలు అడుగుతాను. తర్వాత ప్రశ్నలు అడుగుతాను, అండ్ మీ అభిప్రాయం అసలు ఏమనుకుంటున్నారు ఇది అంటే ఎటువైపు వెళ్తుంది ఈ పొలిటికల్ అటాక్లు. తర్వాత శామ్ పిట్రోడా అనే ఈ వ్యక్తి ఆఫ్ నోవేర్ ఈయన ఒకడు ప్రత్యక్షమయ్యాడు కాంగ్రెస్ పార్టీకి. నేను అంటే ఇందాక మిత్రులతో మాట్లాడుతూ అనుకుంటున్నా, వీళ్ళు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా టీము చోకర్స్ అనే పేరుంది, అట్లా వీళ్ళకి చోకర్స్ లాగా అవుతున్నారా అన్నది. చివరిగా మమతా దీదీ మోడీపై అటాక్ చేసింది, ఆ తర్వాత అసలు ఎట్లా ఉంటుంది బెంగాల్ పరిణామాలు ఓవరాల్ గా. సో మొట్టమొదటగా ఫేజ్ 6 లో 59 ఉన్నాయి.
నేను చెప్తాను ఆగండి.
బీహార్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో కొన్ని ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ లో 8, ఢిల్లీలో 7 ఉన్నాయి. ముఖ్యంగా
ఢిల్లీ మొత్తం ఇవాళ్లే, హర్యానా మొత్తం ఇవాళ్లే అనమాట. మిగతావన్నీ మళ్ళీ ఫేజులు. బీహార్ లో 8, జార్ఖండ్ లో 4, మధ్యప్రదేశ్ లో 8, ఉత్తరప్రదేశ్ లో 14, వెస్ట్ బెంగాల్లో 8, మొత్తం కలిపి 59. కాసేపట్లో ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి అనమాట. మనం మాట్లాడే టైము చెప్పారు కదా ఇందాక మీరు, మనం 11వ తారీఖు రాత్రి మాట్లాడుతున్నాం, అక్కడ ఇంకాసేపట్లో ఎన్నికలు మొదలవుతాయి, ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ 12వ తారీఖు వచ్చేసింది అనమాట. సరే, వీటిల్లో మాట్లాడాలంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఢిల్లీలో ఆప్ అనే పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ, మూడు వేరువేరుగా నుంచుంటున్నాయి. ఆప్ కాంగ్రెస్ ఫస్ట్ లో ట్రై చేసే కోయలిషన్ పెడదామని కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ చేసింది. అవును, కాంగ్రెస్ పార్టీ తరఫున కనుక నేను మాట్లాడాలంటే మంచి పని చేసిందని చెప్పాలి అనమాట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆప్ తోటి కనుక కోయలిషన్కి వెళ్ళి 3-3 సీట్లు, 4-3 సీట్ల నుంచుంటే చచ్చిపోతున్న ఆప్కి ప్రాణం పోసినట్టు అయ్యేది కాంగ్రెస్ పార్టీ. అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎలక్షన్లో ఓడిపోయినా గెలిచినా ఏదైనా ఒక లాంగ్ టర్మ్గా మళ్ళీ రివైవ్ అవ్వాలి, పురాతన కాంగ్రెస్ పార్టీని వైభవాన్ని తిరిగి తీసుకురావాలి అంటే అనే ఉద్దేశాలు ఎవరికైనా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఈ చిన్న చిన్న చేతక షార్ట్ టర్మ్ వాటికి వెళ్ళరు. ఈ యాప్ తోటి ఇక్కడ వెళ్ళటం లేకపోతే ఇంకేదైనా ఏది పడితే అది కోయలిషన్ తోటి వెళ్తే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఉండదు అనమాట. ఆ ఉద్దేశంలో ఆలోచించు, లాంగ్ టర్మ్ ఆలోచించుకుంటే కనుక ఆప్ తోటి వెళ్ళటం మహాదారుణం అనమాట. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బహుశా ఈ ఎలక్షన్లో ఈజ్ ఇన్ కాంపిటీషన్ విత్ బీజేపీ, బీజేపీ వర్సెస్ కాంగ్రెసే జరుగుతోంది ఢిల్లీలో. ఆప్ థర్డ్ ఎక్కడో వస్తుంది అనమాట.
ఆప్కి అసలు లేదంటారు అక్కడ,
లేదు అని ఒక సీట్లు ఏమైనా ఉంటే ఉండొచ్చు, ఒక ఈస్ట్ ఢిల్లీ సీట్లో వాళ్ళు కొంచెం వాళ్ళు సెకండ్ రావచ్చు, మన కాంగ్రెస్ వాళ్ళు థర్డ్ రావచ్చు, లేదా వాళ్ళు ఫస్ట్, బీజేపీ సెకండ్ రావచ్చు, అది వేరు అనమాట. సో కానీ ప్రొజెక్షన్స్ బేసిస్లో అప్పటికి, కానీ ఆప్ ఏం చేయగలుగుతుందంటే కాంగ్రెస్కి వచ్చే ఓట్లను ఖచ్చితంగా కొన్ని ఓట్లు ఆప్కి వెళ్తాయి. సో కాంగ్రెస్ ప్లస్ ఆప్ ఓట్లు అయితే బీజేపీని ఓడించడానికి కొంచెం అవకాశం ఎక్కువ ఉండేది. రెండు వేరువేరుగా నుంచుంటున్నాయి కాబట్టి బీజేపీకి కొంచెం ఢిల్లీలో గెలవటం అనేది సరళం అయిపోయింది అన్నమాట. సో ఈ సో అందుకని ఏంటంటే ఐదర్ 7-7 కానీ 6-1 గెలవచ్చు అని అనే విశ్లేషకులు అంటున్నారు. 6-1 అంటే ఒక్క సీట్ ఎవరికంటే కాంగ్రెస్లో వాళ్ళ ఒక లీడర్ ఉన్నాడు అజయ్ మాకెన్ అని.
అజయ్ మాకెన్ రైట్,
ఆయన నో నాన్ సెన్స్ లీడర్ టైప్ అన్నమాట.
అవును,
కొంచెం రెస్పెక్టబుల్ లీడర్ కాబట్టి ఆయన ఏమైనా అప్సెట్ చేసి ఒక సీట్ గెలవచ్చు అని అనేది చెప్తున్నారు. 6-1 అంటే అలా, లేకపోతే 7-0 ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ అని అందరూ అనుకుంటున్నారు. అగైన్ ఇవన్నీ ఏంటంటే ప్రస్తుతము అనాలిసిస్లు అయితే వస్తున్నాయి. ఒక్కోసారి అనాలిసిస్లు అన్ని వింటుంటే అనిపిస్తుంది నిజమేనా ఇవన్నీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఆస్ట్రాలజీ కాదు కదా. ప్రతి ఒక్కళ్ళు ఈ నెల రోజుల పాటు ఇట్లా ఎలక్షన్లు జరిగితే అనేక రకాలైన ఆలోచనలు, అనేక రకాలుగా అనాలిసిస్లు వస్తూ ఉంటాయి. అందులో బయాసెస్ ఉంటాయి, అందులో ఫేక్ ఉంటాయి కొన్ని అనమాట. సో మనకి కొంచెం కష్టం అవుతూ ఉంటుంది ఇవన్నీ నమ్మాలా నమ్మకూడదు అనేది. కానీ బట్ వీ హ్యావ్ టు గో విత్ వాట్ ఈస్ బీయింగ్ ప్రెజెంటెడ్. మనకి ప్రెజెంట్ చేస్తున్న దాని ప్రకారం ఈసారి ఎలక్షన్ ఈ ఫేజ్లో ఉత్తరప్రదేశ్ ఇంట్రెస్టింగ్ ఫేజ్ అండి.
ఉత్తరప్రదేశ్ లో 14 ఉన్నాయండి.
ఈ 14 కొంచెం ఇంట్రెస్టింగ్ అనమాట.
ఓకే,
ఎందుకు ఈ 14 ఇంట్రెస్టింగ్ అంటే ఈ 14లోనే కొద్దో గొప్ప ఆ మహాగఠబంధన్కి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట.
ఛాన్సెస్ ఉన్నటువంటి 14లో దీంట్లో ఉన్నాయన్నమాట.
అవును అది అన్నమాట. సో అందుకని వాళ్ళు చూడాలి ఏమవుతుందో ఇది అన్నమాట. ఎస్పెషల్లీ నేను చెప్తాను ఆగండి ఒక్క నిమిషం, నా దగ్గర లిస్ట్ తీసుకుని చూస్తున్నాను అన్నమాట మీతో మాట్లాడుతూ.
ఓకే,
లిస్ట్ ప్రకారం అయితే ఉత్తరప్రదేశ్లో ఏమేమి సీట్లు ఉన్నాయంటే ఈసారి సుల్తాన్పూర్ ఒకటి ఉందండి, ప్రతాప్గఢ్, సుల్తాన్పూర్, ఫూల్పూర్, అలహాబాద్, అంబేద్కర్ నగర్, శ్రవస్తి, దోమిరియాగంజ్, బస్తీ, సంత్ కబీర్ నగర్, లాల్గంజ్, అజంగఢ్, జాన్పూర్, భదోలి, మచిలీషహర్. ఇవి అన్నమాట. ఇవి యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం మాయావతి గారి పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్స్ ఇవి. మాయావతి గారి అండ్ కొన్ని చోట్లేమో అజంగఢ్ లాంటి చోటేమో మరి ఎస్పీ స్ట్రాంగ్ హోల్డ్స్ అవన్నీ ఒకప్పుడు. సో వాళ్ళిద్దరూ కలిసి ఓటు ట్రాన్స్ఫర్ కనుక మొత్తం కరెక్ట్గా మాయావతి వాళ్ళందరూ కూడా ఎస్పీ క్యాండిడేట్ ఉంటే ఎస్పీ క్యాండిడేట్కి, ఎస్పీ వాళ్ళందరూ కూడా మాయావతి క్యాండిడేట్లు ఉంటే మాయావతికి ఓట్లు వేస్తే ఒక 12 సీట్లు 14లో మంచి టఫ్ ఫైట్ విత్ బీజేపీ. వాళ్ళు కనుక అలా కాకుండా డివైడెడ్గా అనమాట వెళ్తే కనుక బీజేపీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈ ఒక్క ఫేజ్ మటుకు ఏమైనా అవకాశం ఉంటే ఎస్పీ బీఎస్పీ వాళ్ళు కొంచెం అప్సెట్ చేయగలరు బీజేపీని, అది విశేషం అన్నమాట.
ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మన రాజస్థాన్ లో కూడా, రాజస్థాన్
లేదు,
వెస్ట్ బెంగాల్.
వెస్ట్ బెంగాల్ సంగతి నేను ఎలా చెప్తానంటే మీకు,
వెస్ట్ బెంగాల్లో ఎనిమిది ఉన్నాయండి, అండ్ మధ్యప్రదేశ్ లో కూడా 8 ఉన్నాయి.
అవును, మధ్యప్రదేశ్ లో గెలిచేస్తారండి బీజేపీ వాళ్ళు ఈ సీట్లలో మటుకు.
హర్యానా,
గ్వాలియర్, గుణా ఆ రెండు టఫ్ ఫైట్స్, గుణా ఓడిపోతారు బీజేపీ వాళ్ళు అన్నమాట. గ్వాలియర్ కొంచెం టఫ్ ఫైట్ కానీ ఇవి గెలిచేస్తారు. కొంచెం కష్టం ఇవి వేరే వాళ్ళు గెలవటం ఇప్పుడున్న పరిస్థితుల్లో. బీజేపీ వాళ్ళే గెలుస్తారు ఇవి అనుకుంటున్నాను, ఆ 2 సీట్లు తప్పితే.
ఓకే,
కాకపోతే ఒకటి ఉంది, ఒక ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి కొన్ని ఇందులో ఈసారి. వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడారు మీరు.
అవును,
వెస్ట్ బెంగాల్ తోటి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే అది ఒక ఫ్లిప్పింగ్ స్టేట్ లా కనపడుతోంది జనాలకి. ఏ స్టేట్ అయినా అన్నాళ్ల తర్వాత ఫస్ట్ టైం ఫ్లిప్ అవుతోంది అంటే దాన్ని విశ్లేషకులు జనాభా ఇంతమంది వచ్చారు అట్లా ర్యాలీలు జరిగాయి ఇవి చెప్పగలుగుతారు, తప్పితే అసలు గ్రౌండ్ని కరెక్ట్గా చెప్పడం కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. మీకు మన లోకల్ దానిలోకి వెళ్దాం, పెన్సిల్వేనియా ఎలక్షన్లో ఎవరు అనుకోరు రిపబ్లికన్ పార్టీ ట్రంప్ కింద టక్మని ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో గెలిచేస్తుంది, డెమోక్రాటిక్ పార్టీని ఓడిస్తుంది అని. అలానే సేమ్ థింగ్ మిషిగన్ గెలుస్తుంది అని ఎవ్వరు అనుకోరు, ఎందుకంటే ఆ రెండు స్టేట్లు వెరీ స్ట్రాంగ్ డెమోక్రాట్స్కి వేసే స్టేట్స్. ఇక్కడ అందులో డెమోక్రాట్స్లో దేరు వాళ్ళ మోస్ట్ బిగ్గెస్ట్ స్టాల్వార్ట్ హిల్లరీ క్లింటన్ ఈజ్ ద క్యాండిడేట్. అయినప్పటికీ ట్రంప్ మరి గెలిచారు అక్కడ. అట్లాంటివి ఎక్కడైనా విశ్లేషకులు కానీ ఎవరు కూడా టక్మని కనిపెట్టలేరు అలాంటివి. అలాంటి కనిపెట్టలేని పరిస్థితి ఏదో ఒకటి ఉంది అని వెస్ట్ బెంగాల్ గురించి అందరూ అనుకుంటున్నారు. అది దాని గురించి గెలుస్తారా గెలవరా అంటే ఏ చెప్పినా కూడా స్పెక్యులేషన్ కింద ఉంటుంది. కాకపోతే ఒకటి, బీజేపీ అనే పార్టీ ఒకప్పుడు అక్కడ లేదు, లేకుండా ఇవాళ రోజున చాలా ఎక్కువ ట్రాక్షన్ ఉంది. ఎగ్జాంపుల్ కింద మీరు పాత రోజుల్లో చూసుకోవాలంటే త్రిపుర చూసుకోండి. ఎవరు అనుకుంటారు త్రిపురలో 2/3 తోటి బీజేపీ గెలుస్తుందని? త్రిపురలో బీజేపీ చీఫ్ మినిస్టర్ ఒక ఆయన అవుతారని ఎవరు అనుకుంటారు?
అనుకోరు.
అది ఎందుకు అనుకోరంటే, అనుకోవటం అంటే ఏంటంటే అది జస్ట్ ఒక స్పెక్యులేషన్ కింద ఉంటుంది, ఎవరు అనుకోరు నిజంగా డేటా తోటి చూసుకునేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే దెర్ ఈస్ నో ఎగ్జిస్టింగ్ డేటా. కానీ వెస్ట్ బెంగాల్ అలాంటి సిచ్యువేషన్లో ఉంది అని మేజర్ మేజర్ జర్నలిస్టులు కానీ ఎవరైనా అలానే అనుకుంటున్నారు ప్రస్తుతం.
ఓకే, అది అంటే అది వీ కెనాట్ టెల్.
కానీ అక్కడ ఏదో జరుగుతుంది, అది మటుకు చెప్పగలం.
ఏదో జరుగుతుంది అంటే ఇట్ కెన్ గో టు మమతా ఆర్ ఇట్ కెన్ కమ్ టు బీజేపీ. వాట్ అబౌట్ కాంగ్రెస్? పరిస్థితి ఏంటి అక్కడ?
కాంగ్రెస్ లెఫ్ట్ ఆర్ నాట్ ఇన్ ద రేస్,
అస్సలు లేవంటారా?
ఎక్కడా కూడా లేవు అన్నమాట.
నేను
కొన్ని పాకెట్స్ ఉన్నాయి, కొన్ని ఒకటో రెండో పాకెట్స్ ఉన్నాయి, ఆ పాకెట్లో వాళ్ళకి వస్తే రావచ్చు. కానీ ఒకటో సీట్లు ఉన్నాయి మొత్తం కలిపి 42లో, వీళ్ళకో రెండు వాళ్ళకో రెండు, ఒక 4 సీట్లలో వాళ్ళు గెలవచ్చు. బియాండ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్.
నేను ఒకటి వెరైటీ వింటున్నా అండి, అంటే కొన్ని రూరల్ ఏరియాల్లో మన అంటే సెకండ్ రంగ్ ఆర్ మేబీ కొంత క్రింది స్థాయి కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు బీజేపీకి సహాయం చేస్తున్నారని వింటున్నాను.
అవ్వచ్చు, చేస్తే చేయొచ్చు, అలాంటివి జరగచ్చు. ఎందుకంటే వాళ్ళ పార్టీయే లేదు, వాళ్ళకి మెయిన్ ఎనిమీ ఇప్పుడు అక్కడ చాలా మందికి మెయిన్ ఎనిమీ లాగా పెట్టుకున్నారు వీటితో. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అంటే మీనింగ్ ఏంటండి? ఉన్నవాళ్ళు నాకు ఇష్టం లేదు, అది ఇప్పుడు ఇన్కంబెంట్ నాకు ఇష్టం లేదు అని అర్థం, అంతే కదా. ఇన్కంబెంట్ నాకు ఇష్టం లేనప్పుడు ఇంకా ఈ లాయల్టీస్ పార్టీలో ఉండే ఇవన్నీ ఉండకపోవచ్చు మీకు అక్కడ.
ఓకే,
ఇది సో అది సిచ్యువేషన్ అన్నమాట.
ఓవరాల్గా ఈ ఫేజ్ గురించి మనం మాట్లాడాలంటే
అసలు నిజంగా ఈ ఎలక్షన్
ఒకటి పోవచ్చు కాంగ్రెస్ కి, అండ్ ఉత్తరప్రదేశ్ లో అది భీకర పోరాటం ఉంటుంది, అండ్ ఆల్సో బెంగాల్. సో ఇది చాలా క్రిటికల్ ఫేజ్ ఆ రకంగా.
ఈ ఫేజ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఇది,
ఎందుకంటే మీరు ఉత్తరప్రదేశ్ అండ్ బెంగాల్ 22 సీట్లు ఉన్నాయండి.
అవునండి.
హర్యానాలో
ఏమవుతుందంటే రోటక్ సీట్ గ్యారంటీగా బీజేపీ ఓడిపోతుందండి.
ఎందుకంటారు?
అది కొంచెం ఈయన మన కాంగ్రెస్ గెలుస్తారు, అది స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. ఎవరిదంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆయన ఉన్నారే బన్సల్, ఆయన ఆయన సీట్ అనమాట అది.
ఓకే, సో ఆల్ రైట్.
హర్యానాలో అనేది ఏంటంటే 10 సీట్లలో 2 సీట్లు పోవచ్చు బీజేపీకి, మిగతా 8 సీట్లు రావచ్చు, అది లెక్క.
ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. సో లెట్ అస్ టేక్ ఎ బ్రేక్. సో ఇది ఎందుకు అంటున్నా, ఎందుకు ఇందాక అడిగానంటే 59 సీట్లు ఉన్నటువంటి ఈ ఫేజ్ కొద్దిగా క్రిటికల్ ఫేజ్ లాగుంది, అందుకని.
క్రిటికల్ అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బీజేపీ క్రిటికల్.
ఎందుకంటారు? ఇప్పుడు
ఇతనిసారి గెలిచిన సీట్లు ఈసారి ఓడిపోవచ్చు, 2014 లో గెలిచిన సీట్లు ఓడిపోవచ్చు, అది లెక్క, అందుకని క్రిటికల్ వాళ్ళకి.
ఓకే, సో నేనేమనుకుంటున్నా అంటే మమత
అది ఉంది కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. వెస్ట్ బెంగాల్ కనుక ఫ్లిప్ అయితే ఏవైతే వాళ్ళు ఓడిపోతారో అవి ఇక్కడి నుంచి కొడతారు అది.
ఓకే ఓకే, అది అంటే
న్యూట్రలైజ్ అవుతుంది అది. వెస్ట్ బెంగాల్ కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ ఫ్లిప్పింగ్ జరిగితే చాలా సీట్లు, అది బిగ్ థింగ్ అండి. ఎందుకంటే దట్ విల్ డిటర్మైన్ ఫుల్ మెజారిటీ వస్తుందా రాదా బీజేపీకి అనేది వెస్ట్ బెంగాల్, ఒరిస్సా తెలుస్తాయి సార్. ఎందుకంటే కొన్ని సీట్లు ఓడిపోవచ్చు కదా. లాస్ట్ టైం ఏమైందంటే బీజేపీకి 25 out of 25, 28 out of 28 ఈ టైప్లో వచ్చేసాయి వేరే వెస్టర్న్ సీట్లు అన్నీ, వెస్ట్ నార్త్లో. ఈవెన్ 72 వచ్చాయి 80లోనేమో ఇక్కడ ఉత్తరప్రదేశ్లో. అట్లా ఉన్నది ఉన్నట్టు ఎగ్జాక్ట్గా మళ్ళీ రెప్లికేషన్ రావడం కొంచెం కష్టం. కొన్ని సీట్లు పోతాయి, ఒక 20 పోవచ్చు కదా. సో అలాంటి పోయినవన్నిటికీ ఈ వెస్ట్ బెంగాల్లో ఒరిస్సాలో కంపెన్సేట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ 282 దాకా వచ్చేస్తారు, 272 దాకా వచ్చేస్తారు. సో ఇది ఆ ఉద్దేశంలో ఇది చాలా క్రిటికల్ వెస్ట్ బెంగాల్.
వెస్ట్ బెంగాల్ చాలా క్రిటికల్ అదే అంటే. ఓకే ఆల్ రైట్, ఇప్పుడు ఇది మన నెక్స్ట్ టాపిక్ ఈ షోలో ఏంటంటే, ఇద్దరి నరేంద్ర మోడీ గారు అండ్ రాహుల్ గాంధీ గారు ఇద్దరు అసలు దంచేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు. క్రిటికల్ ఫేజ్ కాబట్టి అంటే మనం క్రికెట్ టర్మ్ లో మాట్లాడాలనుకుంటే మ్యాచ్ 40 ఓవర్లు దాటాక ఇంకా ఫుల్ స్వింగ్ లో ఉన్నట్టు ఉంది. లెట్స్ టేక్ ఎ క్విక్ బ్రేక్ అండ్ మళ్ళీ వద్దాము. వి విల్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ ఫేజ్. శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, May 11, 2019 అమెరికా టైం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం రికార్డెడ్ కార్యక్రమము. ఇది రిపీట్ కూడా వస్తుంది షోలో. బ్రేక్ తర్వాత మేము పొలిటికల్ ఫైట్, విమర్శనాస్త్రాలు బిట్వీన్ నరేంద్ర మోడీ అండ్ రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాం.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. May 11, 2019 రికార్డింగ్, న్యూయార్క్ సమయం. రమణ గారు వెల్కమ్ బ్యాక్. మీకు నెక్స్ట్ ప్రశ్నలు సంధిస్తున్నాను. ఫస్ట్ పార్ట్ లో మనము వి జస్ట్ హ్యాడ్ ఎ గుడ్, వెరీ గుడ్ కన్వర్జేషన్ అబౌట్ యునో ఫేజ్ 6 అండ్ ఏంటి అసలు పరిస్థితి అన్నది. సో అప్పుడు నేను ఒక మాట చెప్పాను ఏంటంటే, క్రికెట్ లో మనం 40 ఓవర్ తర్వాత 40 ఓవర్ల తర్వాత 50 ఓవర్ మ్యాచ్ లో ఆర్ మీరు 20-20 తీసుకుంటే లెటసే లాస్ట్ 4 ఓవర్స్ 5 ఓవర్స్ టైప్ లో ఆర్ టెస్ట్ మ్యాచ్ తీసుకుంటే లాస్ట్ డే విన్నింగ్ లాగా చివరికి వస్తున్న కొద్దీ అంటే మధ్యలోనే మొదలైంది ఒక చిన్న ఇది. రాజీవ్ గాంధీ ప్రస్తావన ఇప్పుడు వద్దులేండి. ఫస్ట్ రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారిని చౌకీదార్ చోర్ హే అన్నారు. వీళ్ళు ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఎట్లా విమర్శనాస్త్రాలు ఎట్లా పొలిటిసైజ్ చేస్తున్నారన్న దాని గురించి ఈ ఈ సెక్షన్ లో మనం మాట్లాడదాం. నా పర్సనల్ అభిప్రాయం, ఐ థింక్ మన శ్రోతలు కూడా చాలా మంది అగ్రి అవుతారు అనుకుంటున్నా, ఈ ఎలక్షన్స్ లో చౌకీదార్ చోర్ హే అని రఫాయల్ కుంభకోణం జరిగింది, దాంట్లో ఈయన ఏదో తిన్నాడు, అంబానీకి హెల్ప్ చేశాడు అని ఈయన ఏదో పెద్ద ఇదిగా ఒకటి పట్టుకున్నాడు. ఆయన ఆయన అభిప్రాయం అతనిది, ఆయనకు అందిన ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం రాహుల్ గాంధీ గారు ఏదో ఆయన విమర్శలు మొదలు పెట్టాడు. కానీ సుప్రీంకోర్టు 2 సార్లు చెప్పింది, ఎంతో మంది చెప్పారు బాసు నువ్వు ఊరికే ఉండవయా ఇది అన్నా కూడా ఆయన వినట్లేదు. ఈయన కూడా ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు గమ్మున కొన్ని రోజులు కూర్చొని ఎరా అంటే మనం అచ్చ తెలుగులో చెప్పుకోవాలనుకుంటే హిందీలో అయితేనేమో యూనో చౌకీదార్ చోరే అంటే చోరే చోరే చౌకీదార్ చోరే అంటే అరే తెరా బాప్ చోరే అని చౌకీదార్ ఏంద్ర మీ అయ్యా అన్నట్టు, అంటే నువ్వు దొంగ నువ్వు దొంగ అంటే నేను దొంగనంటరా మీ బాబు దొంగ అని ఈయన సడన్ గా ఐ థింక్ ఎప్పుడు అది లాస్ట్ ఫేజ్ లో మొదలు పెట్టాడు, ఫేజ్ 5 మొదలు పెట్టేసరికి అది ఎట్లా రాజీవ్ గాంధీ పైకి వెళ్ళిపోయి రాజీవ్ గాంధీ మొత్తం దీన్ని అంటే ఒక యుద్ధ నౌకని ఆయన విహారానికి వాడుకున్నాడని, తర్వాత భ్రష్టాచారాలు చాలా చేశాడని మొత్తం వచ్చింది. అయితే అప్పట్లో పేపర్లో అవన్నీ రాశాయి ఆయన విహారం చేశాడని ఫోటోలు, అవన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు.
అవును,
సో దాట్స్ ఎగ్జాక్ట్లీ అంటే దాన్ని బట్టి ఇది ఈ ఎలక్షన్స్ నాకు అనిపిస్తుంది చాలా అంటే ఇంకా ఏమంటారు దాన్ని కొట్టుకోవటమే తక్కువ, రాళ్లతో ఆరు కత్తులతో చంపుకోవటం, అట్లా విమర్శలు అట్లా పొలిటిసైజ్ అంటే చాలా రాజకీయం చేసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు అభాండాలు వేయటము లేకపోతే అట్లా జరుగుతుంది. ఇంతకీ ఈ దీంట్లో అంటే ఎవరు మొదలు పెట్టారు? ఇప్పుడు మోడీ కూడా తగ్గట్లేదు, ఆయన కూడా నాకు అనిపిస్తుంది ఆయన కూడా చిన్నపిల్లాళ్ళ మొదలు పెట్టాడు. నేనేంటి మీ బాబు ఇది నువ్వు ఇది మీ మొత్తం ఖాందానే మీ కుటుంబమే దరిద్రం అని ఆయన కూడా మొదలు పెట్టాడు.
ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఎలక్షన్ ఎలక్షన్ అంటే ఏమిటి? పవర్లో ఒకళ్ళు ఉంటారు, పవర్లో అపోజిషన్లో ఉంటారు, అపోజిషన్లో ఉన్న వాళ్ళు పవర్లో ఉన్న వాళ్ళని వాళ్ళు వాళ్ళ చెయ్యని పనులు చేస్తానని చెయ్యని పనులు చేసినవి సరిగ్గా చెయ్యని పనులని ఫోకస్డ్గా జనాలందరికీ ముందుకు తీసుకెళ్ళి చూపించి ఇదిగో ఇట్లా మాట్లాడారు ఇట్లా చెయ్యలేదు ఇలా ఏదో చేశారు ఇది చేయటం వలన బయట అందరికీ కష్టాలు వస్తున్నాయి, ఎవరికి ఉద్యోగాలు లేవు లేకపోతే ఇంట్లో ఖర్చులు పెరిగిపోయినాయి, ఇలా డేటా తీసుకుని డేటా తోటి పవర్లో ఉన్న వాళ్ళని ఏంటంటే బ్యాక్ఫుట్ మీద వెళ్ళేటట్టు వెనకాలండి డిఫెండ్ చేసుకునేటట్టు వాళ్ళని వాళ్ళు చేసుకునేటట్టు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు చేస్తారు. అట్లా అపోజిషన్ పార్టీ వాళ్ళు పవర్లో ఉన్న వాళ్ళని ఓడించడానికి ట్రై చేస్తారు. ఇది అన్ని చోట్ల డెమోక్రసీలో అక్రాస్ ద వరల్డ్ అది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అట్లానే పవర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డేటా చూపించి ఇదిగో ఇంత చేశాను ఇది చేయటం వల్ల ఇంత లాభాలు వచ్చాయి అని వాళ్ళు డేటా చూపిస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు మోడీ సైడ్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చూపిస్తారంటే వాళ్ళ జన్ధన్ యోజనలు వాళ్ళ ముద్రా యోజన వలన లాభాలు, వాళ్ళు చేసిన ఎలక్ట్రిఫికేషన్ 24/7 ఎలక్ట్రిఫికేషన్ లాభాలు, ఎంత లెంత్ రోడ్లు వేశారు, ఇన్ఫ్లేషన్ అంటే అది ద్రవ్యోల్బణం ఏమంటారు తెలుగులో మనం, అంతే కదా ద్రవ్యోల్బణమే కదా ఉన్నట్టు తెలుగు వాళ్ళు మర్చిపోయాను నేను, అది అది ఎంత పెరగకుండా ఉంచగలిగాము కంట్రోల్లో, ప్రపంచంలో కల్లా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నేషన్ మనది అని జీడిపి నెంబర్స్ అది ప్రూవ్ చేసుకోవడానికి వరల్డ్ బ్యాంక్ ఇచ్చినవి ఐఎంఎఫ్ ఇచ్చినవి వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు.
అవును
అది కన్స్ట్రక్టివ్ వే కాదు. ఈ కన్స్ట్రక్టివ్ వేలో కూడా ఎలక్షన్ వచ్చేటప్పటికల్లా ఏమవుతుందంటే ఫోర్స్ పెరుగుతుంది. ఫోర్స్ పెరిగి ఏమంటే నువ్వేం చేసేవాళ్ళే అన్ని అబద్ధాలు ఆడుతున్నావు అను కొంచెం వెనకాల అటు ఇటు కొంచెం పెయింటింగ్ పెరుగుతూ ఉంటుంది అనమాట రెండు సైడ్స్ నుంచి అనమాట. సో అది ఎలక్షన్లో నార్మల్, ఎందుకంటే ఎలక్షన్లో నీ ఎదురుకుండా నుంచున్న మనుషుల్ని ఈ నీ మాట వినేటట్టు చేసుకోవటం అనేది చాలా అది ఒక చాకచక్యమైన పని అలా చేస్తారు. కాకపోతే ఈసారి దౌర్భాగ్యం ఏంటంటే మన ఎలక్షన్లో ఈ రాహుల్ గాంధీ ఏం చేశారంటే ఆయన ఒక అబద్ధాన్ని కొన్ని కోట్ల సార్లు కనుక చెప్తే జనాలు దాన్ని నిజం అనుకుంటారు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది అదేమీ రాంగ్, అదేమీ స్ట్రాటజీ లేకుండా చేసిన పని కాదు. అది ప్రపంచంలో అలాంటి కాన్సెప్ట్ ఉందన్నమాట. అవతల వాళ్ళు కనుక ఎక్కువగా దాన్ని పట్టించుకోకుండా డిఫెన్స్ లేని వాళ్ళు కనుక చేసి మనం అబద్ధాన్ని 1000 సార్లు చెప్తే అది నమ్మొచ్చు కదా ప్రజలు. అందుకని ఏం చేశారు వీళ్ళందరూ ఏంటంటే నేను చౌకీదార్ని అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు వీళ్ళు బీజేపీ కార్యకర్తలు అందరూ మై బీ చౌకీదార్ అనమాట. ఇది అనేటప్పటికల్లా చౌకీదారే చోర్ అని మొదలెట్టారు, ఆయనే దొంగ అని అనమాట. సో అది ఏమైందంటే ఎంత బ్యాక్ఫైర్ అయిందంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టుకి ఈయన డైరెక్ట్గా అపాలజీ చెప్పాల్సి వచ్చింది పబ్లిక్గా రాహుల్ గాంధీ అనమాట. సో ఇంకా ఇంత అబద్ధాలు అనేసి సుప్రీంకోర్టులో ప్రూవ్ చేసిన తర్వాత అది బ్యాక్ఫైర్ అయింది. బ్యాక్ఫైర్ అవ్వటమే కాకుండా వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు క్రికెట్ టెర్మినాలజీ వాడారు కదా ఇందాక,
అవును
క్రికెట్ టెర్మినాలజీలో లాస్ట్ ఓవరు ఇవన్నీ అన్నారు. నేను క్రికెట్లో కూడా ఈ 2020 అనుకోనిది టెస్ట్ మ్యాచ్లో ఏమవుతుందంటే కౌంటర్ అటాక్ అని ఒకటి జరుగుతుంది. ఇప్పుడు దీన్ని నేను 2020 తోటిను లేకపోతే వన్ డే మ్యాచ్ తోటి కంపేర్ చేయను,
ఎందుకంటే
టెస్ట్ మ్యాచ్
టెస్ట్ మ్యాచ్ లో కూడా కొన్ని ఫేజుల్లో యాక్చువల్లీ అది ఒక సెషన్ అంటాం మనం.
అది ఒకటి ఏంటంటే అవతల వాళ్ళు వికెట్లు పడిపోయి ఉంటాయి,
రైట్,
చాలా రన్స్ కొట్టాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ముందు ఒక రిస్క్ తీసుకుని కౌంటర్ అటాక్ చేస్తారు. ఆ కౌంటర్ అటాక్ సక్సెస్ అయింది అనుకోండి ఉన్నట్టుండి రన్స్ గ్యాప్ తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ రన్స్ అంటే ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటాన్ని రన్స్ కింద అనుకుంటే మీరు క్రికెట్లో వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు కౌంటర్ అటాక్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు నువ్వు చౌకీదార్ చోరంటే నేను చోరు కాదు నేను దొంగను కాదు రాఫెల్ ఇవన్నీ అని పేపర్లు పెట్టి సుప్రీంకోర్టు నుంచి తెచ్చిన ఎవరు వినట్లేదు, ఈ సంగతి ఇట్లా ఉందా అని చెప్పి మీ నాన్నకంటే పెద్ద దొంగ ఎవడున్నాడు అని మొదలెట్టారు అనమాట. అది అది కౌంటర్ అటాక్. ఆ కౌంటర్ అటాక్ కూడా టైమింగ్ చూసుకోవాలి, వాళ్ళు టైమింగ్ చూసుకున్నారు. వీళ్ళకి వీళ్ళు ఉక్కిరి బుక్కిరి అయిపోయేటట్టు టైమింగ్. ఎట్లాంటి టైం అంటే అది ఇవాళ జరుగుతున్న ఫేజ్. ఇప్పుడు ఇండియాలో కాసేపట్లో ఎలక్షన్ మొదలైపోతుంది అనమాట. ఈ ఫేజ్లో రెండు స్టేట్లు ఇంపార్టెంట్ స్టేట్స్ ఉన్నాయి, స్టేట్లు కాదు రెండు, ఒకటి ఢిల్లీ స్టేట్ అన్నాం కదా, ఢిల్లీలోను పంజాబ్లోను ఎలక్షన్. ఈ రెండు చోట్ల కూడా సిక్ పాపులేషన్ చాలా ఎక్కువ. ఈ సిక్ పాపులేషన్కి 1984 రైట్స్ అనేది ఇండియా మీద చెరగని మచ్చది అనమాట. అది క్లియర్ కట్గా అన్ని కోర్టులలో వాటిల్లో వీటిలో ఎవరు ఎన్ని చెప్పుకుని ఎంత కష్టాలు పడ్డా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్లే చంపించారు అని తెలియని చివరికి మొన్న అయితే సజ్జన్ కుమార్ని అరెస్ట్ కూడా చేశారు. హెచ్కేఎల్ భగత్ ఆయన చనిపోయాడు కానీ ఆయన మీద ఇండైట్ కూడా చేశారు. అట్లానే ఈయన ఇప్పుడు వాళ్ళ ఆయన పేరేంటండి ఉన్నటువంటి మర్చిపోయాను, ఇంకో ఆయన ఢిల్లీ ఆయన, ఆయన పేరు గుర్తురావట్లేదు.
సజ్జన్ కుమార్,
సజ్జన్ కుమార్ సరే, సజ్జన్ కుమార్ కాకుండా ఇంకో అతను
హెచ్కేఎల్ భగత్,
హెచ్కేఎల్ భగత్ పోయారు. హెచ్కేఎల్ భగత్ ఈజ్ నో మోర్ అన్నమాట.
యాక్చువల్లీ
పటేల్ కాదు ఆయన, పైలట్, పైలట్ కాదు.
ఒక్క నిమిషం అండి, నేను నాకు కూడా సడన్ గా ఆయన పేరు కైండ్ ఆఫ్. కమల్నాథ్ అయితే కూడా ఉన్నారు,
కమల్నాథ్ కూడా ఉన్నారు. ఆయన చీఫ్ మినిస్టర్ చేశారు, ఆయన 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 ఇండైట్ చేయలేదు కాతే అనమాట అనమాట.
అతన్ని ఈ మధ్య కూడా
ఎనీవే హూ ఎవర్ ఇట్ ఈస్ మనకి పేరుదే ఉంది కానీ
లలిత్ మ్యాకన్,
లలిత్ మ్యాకన్ ఎక్కడ, ఆయన వేరు, ఆయన వేరు.
సజ్జన్ కుమార్, లలిత్ మ్యాకన్, హెచ్కేఎల్ భగత్ వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు. ఐ డోంట్ ఐ థింక్ ఇంకొక వ్యక్తి ఉన్నట్టు నాకు కూడా గుర్తుంది,
చాలా హై ప్రొఫైల్ వ్యక్తి, పేరు మర్చిపోయాను ఇద్దరు.
ఆయన కూడా ఇన్వాల్వ్, చాలా పెద్దగా ఇన్వాల్వ్ అయ్యాడని గుర్తుంది. ఓకే
ఎనీవే, సో వాళ్ళందరూ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారని తెలుసు. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారని కోర్టులో ఇప్పుడు ప్రూవ్ అవుతున్న టైంలో జగదీష్ టైట్లర్, కరెక్ట్, నేను మర్చిపోయిన పేరు మీకు గుర్తొచ్చింది, అది
జగదీష్ టైట్లర్.
సో
పిల్లిగండం ఉంటది.
సో వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఏమో ఈసారి స్ట్రైట్ గా నుంచుంటోంది ఢిల్లీలో. సో అక్కడ ఉండే సిక్ పాపులేషన్ అందరికీ ఒకసారి రిమైండ్ చేశారు అన్నమాట, అసలు చోర్ ఎవరు, అసలు ఆయన ఓడిపోయింది ఎందుకు. 1984లో 400 సీట్స్ తోటి గెలిచిన రాజీవ్ గాంధీ గారు 1989లో ఓడిపోయి విపి సింగ్ గారికి ఇచ్చేశారు మాజీ అయిపోయి. ఎందుకు అయింది అదంతా? మహా దొంగ కాబట్టి అయింది. బోఫర్స్ ఇవన్నీ ఎంత దారుణంగా వాళ్ళు మిస్యూజ్ చేశారు అడ్మినిస్ట్రేషన్ని అని చెప్పడానికి అప్పుడు జరిగిన విరాట్ని ట్యాక్సీ లాగా వాడుకుని, నిజమే అది. ఐ మీన్ అందులో ఇప్పుడు సైడ్స్ తీసుకుని మాట్లాడటం కాదు, ప్రూఫ్ ఉంది, బొమ్మలు ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, వాళ్ళెవరు డినై చేయడానికి కూడా లేదు అనమాట. అది సిచ్యువేషన్. సో వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు, ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. చెప్పాలంటే ఆ కౌంటర్ అటాక్ బాగా జరిగిందని చెప్పచ్చు. నిజంగా అది కనుక ఎఫెక్ట్ ఉంటే రేపు ఎన్నికల్లో పంజాబ్లో కనుక నెంబర్ ఆఫ్ సీట్స్ కాంగ్రెస్కి తగ్గి ఢిల్లీలో కనుక 7-0 అవుతోంది అంటే, వితౌట్ ఫైట్ అయిందంటే కనుక ఇదంతటిని ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ ఉందని చెప్పచ్చు. ఈ కౌంటర్ అటాక్ అనమాట,
మోడీ గారు చేసిన కౌంటర్ అటాక్
ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు దీన్ని ఎట్లా డిఫెండ్ చేస్తున్నారో చూడండి. కౌంటర్ అటాక్ చేశారు, బాగానే ఉంది. వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందో చూడండి. మాట్లాడలేవు వాళ్ళకి, అసలు వాళ్ళకి ఏమైనా అసలు మాట్లాడటం వచ్చా రాదా, చిన్నపిల్లలా అన్నట్టు తయారైపోయింది. ఆ శామ్ పిట్రోడా అని ఆయన ఢిల్లీలో రైట్ జరిగితే జరిగా ఏంటంట
జరుగుతాయి
మిస్టేకన్లీ అనేది 4 రోజులు లాగేదో. నేను ఇప్పుడు ఇవాళ మీతో మాట్లాడుతూ ఏదైనా పొరపాటు నేను కొన్ని మాటలు తప్పు దొల్లాను అనుకోండి, తర్వాత ఇది బాగోలేదే అని 4 రోజులు లాగొచ్చి చెప్తే ఎలా ఉంటుంది అనమాట. అది అది కా అది పొరపాటు
అంటే
అది ఒక్కటే కాదు, ఇంకా చూడండి. వెకేషన్కి వెళ్ళారు ఏంటి అని అడిగితే వాళ్ళ ఆనంద్ శర్మ అని వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే రాజీవ్ గాంధీకి ఫ్యామిలీ ఉందయ్యా, ఆయన వెకేషన్లకు వెళ్తాడు. ఈ మోడీ ఉన్నాడు, ఆయనకి ఫ్యామిలీనా పాడా, ఎవడున్నాడు ఒక్కడే ఉంటాడు, వాడికి ఏమైనా తెలుసా అసలు. అంత దారుణంగా చెప్తుంటే ప్రజలు వింటూ ఉంటారు అనమాట. ఆయనకి ఫ్యామిలీ లేదు కాబట్టి ఈయన వెకేషన్ చేయడు కాబట్టి ఈయన విరాట్ వాడుకోలేదట, ఆయనకి ఫ్యామిలీ ఉంది కాబట్టి వెకేషన్స్ అవన్నీ ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ ఇది కూడా అన్నాడు, ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయట, అందుకని ఆయన వెకేషన్ చేశాట. ఈయనకి ఫ్యామిలీనే లేదు, ఫ్యామిలీ వాల్యూస్ కూడా లేవు, అందుకని ఈయన వెకేషన్. సో వాళ్ళు ఎట్లా అంటే దీన్ని ఏమంటారో చెప్పనా అండి, ఐ డోంట్ నో, అంటే బాగుండదు కానీ ఇది నిజంగా మన దేశాన్ని 75 రూల్ చేసిన కాంగ్రెస్ పార్టీయేనా? దీనికి అసలు విజడం మాట్లాడటం చేత కాకపోవటం అసలు ఏమిటి, ఏమైంది ఈ పార్టీకి అని ఒక్కొక్క ప్రశ్న ఎవరికైనా రావాలి. అంత దారుణంగా ఎలా అసలు రిప్లై ఇవ్వగలవు? జరిగితే జరిగి ఉంటాయి రైట్స్, నిజంగా మర్డర్ చేసినాడు కూడా నేను మర్డర్ చేశాను అని అన్నాడు.
అంటే అదేదో ఆయనకి కొంచెం స్లిప్ అయింది అన్నట్టు అన్నారు కదండి.
ఎన్ని స్లిప్లు అవుతాయండి? శామ్ పిట్రోడా అది ఒక్కటేనా? ఆయన మొదటి నుంచి ఎన్ని మాట్లాడుతున్నారు ఆయన అట్లాంటివి? ఈసారి అసలు అంతా జోకర్ ఎవరంటే శామ్ పిట్రోడానే. ఏ మాట మాట్లాడినా సరే అది విచిత్రంగా ఉంటుంది. దానికి తోడు దాంతో పాటు సుప్రీంకోర్టు 2 మొట్టికాయలు వేసింది రాహుల్ గాంధీకి డైరెక్ట్ గా. అన్కండిషనల్ అపాలజీ అని చెప్పారు ఆయన.
అవును, అది మామూలుగా ఏదో కోర్టులలో పెడితే కూడా తిట్టారట, అట కాదు నువ్వు నేను నిజంగా చెప్తున్నానని చెప్ప. ఎస్ ఐ డూ రిమెంబర్ దట్.
అది ఇంతకంటే ఏం కావాలి పరాభవం? ఇప్పుడు మీరు క్రికెట్ లాంగ్వేజ్ వాడండి, ఏదైనా వాడండి, నేను న్యూట్రల్గా ఉండండి, అసలు బీజేపీ అంటే కచ్చతోటి ఉండండి, ఇవి జరిగిన ఫ్యాక్ట్స్ కదా. ఇప్పుడు మోడీ గారిది రాంగ్ అనుకుందాం, రాహుల్ గాంధీ గ్రేట్ అనుకుందాం, జరుగుతున్నాయి కదా. సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, రైట్స్ జరిగితే జరిగాయి ఏంటంట అని ఒక ఆయన అంటాడు వాళ్ళ స్పోక్స్ పర్సన్. ఇంకో స్పోక్స్ పర్సన్ వచ్చి రాహుల్ రాజీవ్ గాంధీకి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి, ఆయన వెకేషన్కి వెళ్తారు, నీకు ఫ్యామిలీ వాల్యూస్ లేవు, నువ్వు వెకేషన్కి వెళ్ళవు. అందుకని
మరి ఈయన కాస్త అట్లని కాదండి, ఇప్పుడు ఇతను మన ఎగ్జిస్టింగ్ ప్రైమ్ మినిస్టర్ అన్న తర్వాత కొంచెము ఇన్కంబెంట్ ప్రైమ్ మినిస్టర్ కాస్త ఉంటుంది, యూ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఏమంటారు దాన్ని, ఒక డెకోరం అనొచ్చు. ఒక
డెకోరం అనేది ఎప్పుడు వస్తుందంటే మహాభారతంలో కూడా, మీరు మహాభారతంలో కూడా వెళ్ళండి, యుద్ధానికి ఒక రూల్స్ పెట్టుకుని స్టార్ట్ చేస్తారు. ఎవరైతే ఒకసారి యుద్ధం రూల్స్ని బ్రేక్ చేశారో ఇంక రెండో వాళ్ళు బ్రేక్ చేస్తారు, ఇంక అంతే. అది ఎవరేం చేయలేరు. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఈ టాపిక్ మొదలైనప్పుడు చెప్పాను, అపోజిషన్ ఏం చేస్తుంది ఎన్నికల్లో, పవర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు.
సో మీరు బాటమ్ లైన్ మీరు అనేది ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ గారికి అవసరము అటాక్. ఈయన ఆల్రెడీ ఇన్కంబెంట్ ఉన్నాడు, ఈయన కూడా మీ దొంగ
అవసరం అంటే నేను అవతల వాళ్ళని పడితే నీ అమ్మ నీ అక్క అని తిడతానా?
అట్లా మనము
అది ఏంటది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయన చేసింది ఏంటి, లైస్ ని 100 కాదు 1000 చెప్పటం. చౌకీదార్ చోర్ హై అనేది రఫేల్ ను ఉపయోగించుకుంటే సుప్రీంకోర్టు మొట్టికాయ కొట్టింది అంటే అర్థం ఏంటి? హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ద నేషన్ అది అంటే ఏంటి? రాంగ్, స్టార్టింగే రాంగ్ అది. అక్కడ ఎప్పుడైనా ఎలక్షన్ మధ్యలో, ఇది అన్ప్రెసిడెంటెడ్, అది ఎలక్షన్ మధ్యలో సుప్రీంకోర్టు బయటకు వచ్చి లీడర్ ఆఫ్ అపోజిషన్ ని మొట్టికాయ వేయటం. ఒకసారి నాకు చూపించండి లాస్ట్ 75 ఎప్పుడైందో అలా.
సో ఓవరాల్ గా వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇదంతా ఫెయిర్ గేమ్ అంటారు.
ఫెయిర్ గేమ్ ఎందుకు కాదు, ఎందుకంటే అసలు ఇష్యూస్ మీద ఒక్కసారన్నా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా? ఎక్కడో అదేదో ఉంది చూడండి, మన అశ్వత్థామ హస కుంజరహ అని ఏదో చిన్నగా అంటాం కాదు, అసలు మెయిన్ ఫోకస్లోకి మోడీ ఫెయిల్యూర్స్ ఏమిటి, ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అసలు ఏమిటి, చేసిన వాటిలో ఏమి ఫెయిల్ అయింది అనేది అసలు మెయిన్ ఫోకస్ ఉందా? లేదు. ఎంతసేపు కూడా ముట్టికాయ వేసిన విషయం చోతి చౌకీదార్ చోర్ హయ్యనో లేకపోతేనేమో, అన్నీ కూడా అసలు రూలింగ్ గవర్నెన్స్కి అస్సలు సంబంధం లేని వాటిల్నే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. వాళ్ళు అలా మాట్లాడినప్పుడు వీళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్లో ఉన్నారు వీళ్ళు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు మీరు కనుక కాంగ్రెస్ సపోర్టర్ అనుకోండి, ఇప్పుడు నేను కానీ మీరు కానీ కాంగ్రెస్ సపోర్టర్ అనుకుందాం జస్ట్ ఫర్ డిస్కషన్, అదేంటంటే మనకు తెలిసిపోతుంది మన లీడర్ మాట్లాడుతున్న దాని వల్లనే అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్స్ గురించి అసలు వాళ్ళు మాట్లాడక్కర్లేదు కదా. ఇప్పుడు జనరల్లీ ఏమవుతుందంటే పవర్లో ఉన్న వాళ్ళు భయపడతారు, నా ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఎవరైనా అన్ని సక్సెస్ అవ్వరు పవర్లో, ఎవరైనా మనిషి కానీ పార్టీ కానీ 100% సక్సెస్ ఎప్పుడూ ఉండదు. ఏదైతే సక్సెస్ అవ్వలేదో ఆ సక్సెస్ అవ్వని పార్ట్స్ ని తీసుకుని కనుక ప్రొజెక్ట్ చేసి అపోజిషన్ పవర్ లోకి రావాలని ట్రై చేస్తుంది, అది న్యాచురల్.
అవును,
అది అసలు చేయలేదు అనుకో, అంటే ఏంటి పవర్ లో ఉన్నవాళ్ళు ఏంటి, అమ్మయ్యా నేను చేసేది తప్పు లేదు, నా మాట్లాడే మాట్లాడట్లేదు.
ఓకే, ఓవరాల్ గా ఆయన ఈయన పైన విమర్శలు గుప్పించడం, ఈయన దాన్ని తిరిగి నేను కాదు దొంగ మీ నాన్న దొంగ అనటం,
ఎందుకంటే వీళ్ళు 75 ఏళ్ళు రూల్ చేశారు, 75 ఏళ్లలో వీళ్ళ ఫాల్ట్స్ ని ఏర్తే దొరుకుతాయి. మరి ఇప్పుడు నేను ఇందాక అన్న స్టేట్మెంటే వినండి, రూల్ చేసినప్పుడు ఎప్పుడు ఫాల్ట్స్ ఉంటాయి, మంచి ఉంటుంది. 75 ఏళ్లలో నేను అన్ని సంవత్సరాల్లో ఫాల్ట్ లైన్స్ ని వెతకాలంటే నాకు పుటలు పుటలు
ఈజీగా దొరుకుతాయి.
నువ్వు ఎప్పుడైతే నీ స్ట్రాటజీ ఎప్పుడైతే కరెంట్ 5 ఇయర్స్ లో ఫెయిల్యూర్స్ ని వదిలేసి నాన్ సెన్స్ కు వెళ్ళిపోయావో, స్టార్టింగ్ పిచ్, నీ స్టార్టింగ్ పిచ్చే నాన్ సెన్స్. సుప్రీంకోర్టు కూడా నీకు ముట్టుగా వేసింది. ఎప్పుడైతే నువ్వు నాన్ సెన్స్ ని కనుక తీసుకుని క్యాంపెయిన్ కింద మొదలెట్టావో, ప్రచారం కింద, అవతల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఇచ్చావు. అందులో
ఆయన కృతాపరాధము రాహుల్ గాంధీ గారు చేసుకున్నది
ఖచ్చితంగా ఇది. ఎందుకంటే మోడీ ఆయన ఎట్లా అంటే, ఆయన ఒకసారి ఆయన ప్రొఫైల్ చూడండి మీరు, ఆవుల చక్కు ముందే పేగులు ఎక్కడతాడు ఆయన. ఆయన ఎక్స్టెంపరీ స్పీచ్, ఆయన ఏమి చేతిలో రాసుకొని కూడా రాసుకోడు, 4-5 భాషల్లో చెప్పేయగలడు ఎక్కడికెళ్తే అక్కడ. అలాంటి ఆయనకి నువ్వు అరటి పండు ఒలిచి ఇచ్చినట్టు లెక్క, పిచ్చి కొట్టుడు కొట్టాడని చెప్పాలి క్రికెట్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే.
క్రికెట్ లాంగ్వేజ్ అంటే ఆయన ఓన్లీ హిందీ గుజరాతీ తప్ప ఆయనకు అంత లేదు కదండి.
మరాఠీ, ఆయన మరాఠీ మాట్లాడటం విన్నారా మీరు?
నేను వినలేదు ఎప్పుడు.
మరాఠీ వినండి, అంటే నాకు కొంచెం వచ్చి మరాఠీ, ఎందుకంటే నేను వింటూ ఉంటాను అప్పుడప్పుడు.
మరాఠీ మాట్లాడగలుగుతాడు ఆయన?
ఆయన మరాఠీలో స్పీచ్లు ఇస్తాడు ఆయన మహారాష్ట్రలో అన్నమాట.
ఓకే ఓకే ఓకే, ఆల్ రైట్. సో ఓవరాల్ ఏంటంటే ఈ గొడవలు ఇవి చివరి ఫేజ్ లో ఇవి నార్మల్ అతి సహజం. ఓకే, వి విల్ సీ, అంటే ఎవరు ఎటువైపు ట్విస్ట్ చేస్తారన్నది ఎన్నికలు అయిన తర్వాతే తెలుస్తుంది, ఐ డోంట్ థింక్. బట్
ఎన్నికలు అయిన తర్వాత ఏమిటి అనేది పోస్ట్ మార్టం అండి. ఇప్పుడు పోస్ట్ మార్టం చాలా ఈజీ, నెంబర్ని బట్టి వాడి అన్నది కరెక్ట్, నెంబర్ ఇట్లా వీడు అన్నది కరెక్ట్ అని చెప్పుకుంటారు. ఈ పేపర్లు వాళ్ళు వాళ్ళు ప్రింట్ నింపుకోవటం అని చెప్పుకుంటారు. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, సుప్రీంకోర్టు కూడా ఈయనకు ముట్టుగా వేసింది. ఈయన అసలు అవతల వాళ్ళ చేసిన తప్పుల్ని పట్టకుండా ఒక టాంజెన్షియల్గా ఒక నాన్ సెన్స్లోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఏమో వాళ్ళు వీళ్ళని వీళ్ళది మొత్తం చరిత్ర మొత్తం తిప్పి తిరగేసి మళ్ళీ వీళ్ళని కొట్టారు. అది అవతల వాళ్ళు డిఫెండ్ చేసుకోగలిగే స్పోక్స్ పర్సన్స్ కూడా లేరు. దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇస్ బ్యాంక్ కరప్ట్. ఆ శామ్ పిట్రోడా ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. వీళ్ళు మళ్ళీ దాని క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. సీజన్డ్ పొలిటీషియన్ ఆనంద్ శర్మ లాంటి వాళ్ళు కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు, అది దౌర్భాగ్యం.
ఓకే, ఆల్రైట్ అండి, వండర్ఫుల్. లెట్ అస్ సీ ఈ నెక్స్ట్ ఒక బ్రేక్ తీసుకొని, ఐ నో ఈ పాలిటిక్స్ చివరికి వచ్చేసరికి చాలా కొట్లాట్లు అవుతున్నాయి, సో లెట్ అస్ టేక్ ఎ బ్రేక్. మన నెక్స్ట్ చివరి అంశం ఈరోజు ఒకటి ఏంటంటే, మమతా బెనర్జీ గారు కూడా ఇట్లాగే మోడీతో గొడవలు పడుతున్నారు, అండ్ జనరల్లీ కంట్రీలో మూడ్ ఎలా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్తాను ఇది, ఎందుకంటే మూడ్ అన్నది ఇంకా మనకి ఎగ్జిట్ పోల్స్ నుంచి దీని నుంచి రాకన్నా ముందు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు, అందుకని ఇది గొప్ప అది గొప్ప అని. లెట్ అస్ టేక్ ఎ క్విక్ బ్రేక్ అండ్ తర్వాత బ్రేక్ తర్వాత కలుద్దాం. యా శ్రోతలకు, మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ఉపాల, నేను మీ హోస్ట్ భాను. May 11, 2019 రికార్డింగ్. మేము బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ. మీరు వింటున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది May 11, 2019 రికార్డింగ్. వెల్కమ్ బ్యాక్ రమణ గారు. సో ఇది చివరి అంకం అండి మన షోలో. మనం ఈరోజు అనుకున్న దాంట్లో ఏంటంటే, ఈ పొలిటికల్ ఫైట్స్, ఇద్దరి మీద ఆరోపణలు అభియోగాలు ఇవన్నీ నడుస్తున్నాయి, రాహుల్ గాంధీ గారు మరియు నరేంద్ర మోడీ గారు. అది చివరిలో ఒకటి, మమతా బెనర్జీ మోడీని తిట్టడము, ఈయన మమతా బెనర్జీని ఏదో అనటం, ఇట్లా ఇద్దరి మధ్య గొడవలు అయినాయి. సో బాటమ్ లైన్ ఏంటంటే ఈయన కూడా ఫుల్ గొడవ మొదలు పెట్టాడు మోడీ.
నేను ఇందాక చెప్పాను కదండి,
అండ్ అంటే ఈ ఇప్పుడు ఇది దీని గురించి, తర్వాత కంట్రీ మూడ్, మొత్తం దేశం మూడ్, దీనికి నేను ఒక చిన్నది యాడ్ చేస్తాను. నాకు ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, జనాలు నాకు ఎవడో ఫోన్ చేసి హేయ్ మోడీకి 280 వస్తాయట అని ఒక ఆయన, ఇంకొక ఆయన ఫోన్ చేసి సార్ టీడీపీ 130 వస్తున్నాయి ఎమ్మెల్యే సీట్లని, ఇంకొక ఆయన ఫోన్ చేసి టీడీపీ 44 అట, ఇంకొక అతను ఫోన్ చేసేసి బీజేపీ 280 అట అని, ఇట్లా ఎవడి పాటికి వాళ్ళు నంబర్లు ఇస్తా కూర్చున్నారు. ఐఎమ్ లైక్ యునో వేర్ ఆర్ యూ, ఎక్కడి నుంచి వస్తున్నాయండి అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రతి ఒక్కడికి ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లోంచి వచ్చిన ఇన్పుటే వాళ్ళది, వాళ్ళు నిజంగా విశ్లేషించి చూసి మాట్లాడే అంతటువంటి ఆర్ దాని మీద మనసు పెట్టి కాస్త ఏది నిజము ఏది అబద్ధము ఏది అన్నది కూడా చూసుకునేటువంటి, ముఖ్యంగా మన తెలుగు బ్యాచ్ బాగా ఇట్లా చేస్తారు, ఏటు బాగుంటాయి. అందుకని దేశంలో మూడు ఎటువైపు ఉంది, అదొకటి. సో మొట్టమొదటగా ఆయననేమో అన్నది కదా, మన ఓటుతో కొట్టండి అన్నదా, ఓటుతో చెప్తూ కొట్టండి అన్నట్టు ఓటుతో ఆయనని అరెస్ట్ చేయ.
ఒకటి చెప్తున్నా కదా, ఇందాక నీకు చెప్పాను మీకు, మనం మాట్లాడుకున్నప్పుడు, మోడీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ఇది చెయ్యలేదు, ఇది సరిగ్గా చెయ్యలేదు అనేవన్నీనేమో చాలా తక్కువ మాట్లాడుతున్నారు అపోజిషన్ వాళ్ళు. ఒకవేళ మాట్లాడినా కూడా, ఇందాక చెప్పాను మీకు ఇది, మహాభారతంలో కనుక అశ్వత్థామ హతః కుంజరః ఆ ఎగ్జాంపుల్లో ఉన్నట్టు జనాలకి వినపడకుండా ఉండేటట్టు మాట్లాడుతున్నారు. యాక్చువల్ గవర్నెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎంతసేపు ఏం చేశారంటే, అపోజిషన్ వాళ్ళందరూ కలిసి సింగిల్ పాయింట్, మోడీ మోడీ మోడీ, మోడీని తిట్టడం, మోడీని ఇచ్చారంటే వాళ్లే మోడీని చాలా పెంచి పోషించేసి ఆయన మహా పెద్ద ఆయన్ని చేసేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు గమనించుకోవట్లేదు. వాళ్ళు చేసేదాని వల్లనే ఇప్పుడు ప్రజలు ఏమైపోయిందంటే, ఆహా మోడీ, ప్రజలు కూడా ఏమంటున్నారు, ఎవరికి ఓటు వేసావు అంటే మోడీకి వేశాను అంటున్నారు.
అసలు అది ఆయన్నే చెప్పినట్టు గుర్తు నాకు, ఒకనొక ఇంటర్వ్యూలో నేనేదో ఖాళీగా కూర్చొని ఉంటే నన్ను తీసుకొచ్చి గోద్రా చంపాడు వీడే అని చెప్పేసి పెద్ద చేశారు, తర్వాత తేలింది నేనేం చేయలేదని. దట్స్ హౌ జనాలకి అలా జరిగినప్పుడు
గోద్రా జరిగింది. దురదృష్టకరం, గోద్రా లాంటి రైట్స్ మన ఇండియాలో 1947 నుంచి దురదృష్టకరమైనవి జరుగుతూనే వస్తున్నాయి. అవి పోన్ పోను జరుగుతున్నాయి, ఏదో ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి, కానీ జరిగాయి అప్పట్లో చాలా రోజులు. గుజరాత్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక రైట్ ఉండేది. నా చిన్నప్పుడు నేను ఇండియాలో ఉండగా 1980స్లో ఎవ్రీ ఇయర్ అహ్మదాబాద్లో రైట్స్ ఉండేవి. సో అవన్నీ కూడా అట్లా ఒక మనిషి మీద పెట్టి ఈ మనిషే ఇదే అని చేయలేదు ఎప్పుడు. ఎప్పుడైతే ఈ స్ట్రాటజీలోకి వెళ్ళిందో అపోజిషన్ పార్టీ, ఆయనకి ఏం అవసరం లేకుండా ఆయన పెంచేశారు. అది అయిపోయింది, పోనీ గోదరా అది అయిపోయింది అనుకుంది, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఏమవుతుంది, ఆయన రూల్లో ఉన్నట్టు, రూలింగ్లో ఉన్న వాళ్ళకి కొన్ని చేయగలుగుతారు కొన్ని చేయలేకపోతారు. ఆ ఏ కొన్ని చేయలేకపోయాడు, ఇవన్నీ ఏ కొన్నిట్లో విఫలమయ్యాడు ఈయన, వీళ్ళ గవర్నమెంట్, ఈయన అనకూడదు వీళ్ళ గవర్నమెంట్ అని కనుక వీళ్ళు కనుక దాని మీద ఫోకస్ చేసుకుని అందరూ కలిసి ఒక స్ట్రాటజీ తోటి గవర్నమెంట్ని డిఫెన్సివ్ చేయగలిగితే ఏమైనా బాగుండేది. ఏమైనా వాళ్ళకి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు మనం చెప్పలేము, ప్రజలు ఏ టైంలో ఎట్లా అనుకుంటారు అనేది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అది కాదు. ఎన్నికలు మొత్తం రాహుల్ గాంధీ అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, వాళ్ళు మాట్లాడేదంతా మోడీని తిట్టడం అని పెట్టుకున్నారు. అదే సేమ్ థింగ్ వెస్ట్ బెంగాల్లో కూడా అదే అవుతోంది, వెరీ నాస్టీ కాతే.
అంటే ఇది ఇప్పుడు మన తుఫాను ఫ్యానీ కదా వచ్చింది,
అవును,
దాన్ని సైక్లోన్ గురించి ఆయన మాట్లాడతాను కలుస్తానంటే పో పక్క బో అని చెప్పిందట. ఈయనను కూడా, ఆమెను నువ్వు జై శ్రీరామ్ అన్నందుకు జనాలని అరెస్ట్ చేయిస్తున్నావు,
అరెస్ట్ చేయిస్తున్నావు అని ఆయన ఏమి అంటాం కాదు, నిజంగా వీడియోలే వచ్చాయి అట్లాంటి పనులు.
తర్వాత స్పీడ్ బ్రేకర్ దీది అనేది అన్నాడు.
అంటే ఆయన ఏమన్నాడంటే స్పీడ్ బ్రేకర్ దీది అనేది డెవలప్మెంట్ కి ఆవిడ స్పీడ్ బ్రేకర్ అన్నాడు. అవి ఎలక్షన్స్ లో అలాంటివి నార్మల్, అవి ఎలక్షన్స్లో నేను ఇందాక మీకు చెప్పాను, అవతల వాళ్ళు చేసే పనులు చేయని పనులకి పెయింట్ వేసి చెప్పేది ఎలక్షన్లో ఉండే క్యాంపెయిన్. ఇప్పుడు ఎదురుకుండా ఉండే ప్రజలని ఆకర్షించుకోవడానికి మాట్లాడేటప్పుడు మీరు సరిగ్గా చేయలేకపోయారు, గవర్నమెంట్ లోన్ ఇవ్వలేకపోయారు అంటే స్పీడ్ బ్రేకర్ లోన్లకి అన్నారనుకోండి, అది క్యాచీగా ఉంటుంది అనమాట. అలా అంటారు ఎలక్షన్స్లో. అది ఐ థింక్ ఆయన అన్నదేమో బెంగాల్లో డెవలప్మెంట్ గురించి, ఆవిడనేదేమో మోడీ.
ఆమె కూడా అదొకటే కాకుండా తర్వాత ఏమన్నది, ఆమె నేను ఇంతకుముందు ఏవో స్వీట్లు పంపించామని లడ్డూలు ఏవో రాళ్ళు పెట్టి పంపిస్తాను అని అన్నది. సో ఐ మీన్ ఇంత అంటే వై సో మచ్ అంటే జనాలు పిచ్చి వాళ్ళ వీళ్ళిద్దరిని ఇప్పుడు డ్రామా చూసేసి
జనాలు పిచ్చి వాళ్ళ మంచివాళ్ళ, జనాలు గ్రేటు, జనాలకి అన్ని తెలుసు అనే ఉంది చూసారా అండి. ఏంటంటే ప్రజలుని జనాలు పిచ్చోళ్ళు అని అన్నారు కదా పొలిటీషియన్స్. పొలిటీషియన్స్ ఎవరైనా జనాలకి ఏం తెలియదు పిచ్చి మోక అన్నారు అనుకోండి, వాళ్ళకి వచ్చే ఓట్లు కూడా రావు. ఆ మాట ఎవరు అంటారు, వాళ్ళు ఏమంటే జనాలే దేవుడు అంటారు, వాళ్ళ ఓటు కావాలి కాబట్టి. జనాలకి తెలుసు వాళ్ళు సరిగ్గా ఓటేస్తారు, మనం ఎన్ని మాట్లాడుకున్నా జనాలు ఫైనల్ డెసిషన్ మంచిగానే చేయగలుగుతారు అని ఒక మాట అంట. అదే డెమోక్రసీలో ఇవన్నీ ఏంటంటే మార్కెటింగ్కి వాడే శబ్దాలు, అంతేకాని జనాలు ఎవరండి? ఆ పొలిటీషియన్స్ లాంటి వాళ్ళే జనాలు కూడా. ఇప్పుడు మన యథా ప్రజా తథా రాజా అవుతుంది.
యథా రాజా తథా ప్రజాని మీరు ఉల్టా చేస్తున్నారు.
డెమోక్రసీ అంటే అంతే మరి. సో వీళ్ళందరూ మహాజ్ఞానులు ఎవరు, ఈ వీటిల్లో ఏదో ఒకటి ఇంపాక్ట్ జరుగుతుంది ఈ నెగిటివ్ క్యాంపెయినింగ్ వలన. వాటికి పడిపోయే జనాలు, మభ్యపడే జనాలు ఉంటారు ఖచ్చితంగా. కాకపోతే మన దౌర్భాగ్యం అది ఏంటంటే మొత్తం నెగిటివ్ క్యాంపెయినింగ్ తోటి ఎలక్షన్ అయిపోతుంది ఈసారి.
అంటే ఆయన మొన్న ఇంకేదో అన్నది కదా, సమ్ టైం ఉరిదీస్తానని కాదు కానీ ఓటుతో కొట్టండి అని ఏదో చెప్పింది.
ఒకటి చెప్తాను నేను, ఆవిడ ఆయన అని చెప్పకుండా చెప్తాను మీకు. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఎలక్షన్ అంత నాస్టీ ఇండియాలో ఎక్కడా జరగట్లేదు ఈసారి. మిగతా ఎలక్షన్ అంతా కంపారిటివ్గా ఫెయిర్గానే జరుగుతోంది. అంటే ఫెయిర్ అంటే నేను అనేది ఎలక్షన్ ఫెయిరా అన్ఫెయిరా అని కాదు, వైలెన్స్ లేదు. ఒకప్పుడు యూపీలో బీహార్లో మనం అస్సలు ఒక్కటన్నా రాయి అన్నా వాడిని వేసి తలపగల కొట్టకుండా ఒక ఎలక్షన్ కూడా జరిగేది కాదు. బూత్స్ అన్నిటినీ కబ్జా చేసుకోవటం జనాలు.
అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ వచ్చిన తర్వాత బూత్ క్యాప్చరింగ్ ఇట్లాంటి కాన్సెప్ట్ పోయే కదండి.
ఎలక్ట్రానిక్
నో లాంగర్ దేర్ ఆర్
బూత్ క్యాప్చర్ లేదు కానీ ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం, ఫ్యూ మర్డర్స్ జరిగేవి కనీసం బీహార్ లోను. మహాబలి అనే పేరు వినే ఉంటారు, అట్లాంటి వాళ్ళందరూ వచ్చి ఓట్లు వేనివ్వకుండా చేయటం, జనాల్ని కొట్టడం, ఇవన్నీ చాలా కామన్గా జరిగే వైలెన్స్ అనేది. ఈసారి చూసుకుంటే మీరు అక్రాస్ మొత్తం దేశంలో వైలెన్స్ ఎక్కడా లేదు, ఓన్లీ ప్లేస్ వైలెన్స్ అనేది ఉంది వెస్ట్ బెంగాల్ మాత్రమే.
అది అంటే ఎందుకు? ఓకే,
అది ఎందుకంటే మీరు, అది నేను వైలెన్స్కి కారణం మటుకు ఎప్పుడు స్టేట్ గవర్నమెంటే. అక్కడ ఉండే స్టేట్ గవర్నమెంట్ సరైన లా అండ్ ఆర్డర్ చూడకుండా వాళ్ళ ఓన్ పార్టీలు కనుక మ్యానిపులేట్ చేస్తేనే జరుగుతాయి వైలెన్స్ అనేది. ఎందుకంటే
అండి స్టేట్ కమి ఇప్పుడు ఇదే టాపిక్ మనము, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఉంటుంది మాకు సంబంధం లేదని అన్నాడు ఆయన.
ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఉండటం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ల నుంచి అటు నుంచి పెట్టగలుగుతుంది, కానీ మొత్తం అఫీషియల్ మెషినరీ అప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్కే రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది స్టేట్ గవర్నమెంట్? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, అక్కడ గవర్నమెంట్ ఎవరిది? మమతా బెనర్జీది. ఇప్పుడు ఎన్నికలు ఓడిపోయింది అనుకుందాం, ఆవిడ 42లో అట్టర్గా ఓడిపోయింది అనుకుందాం జస్ట్ డిస్కషన్ కోసం. ఆయన కూడా నెక్స్ట్ 2 ఏళ్ళు ఆవిడే కదా అక్కడ చీఫ్ మినిస్టర్.
సో
ఆవిడ ఏమంటుంది పోలీస్ ఆఫీసర్ని, ఏ పోలీస్ ఆఫీసరు నువ్వు కనుక నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వు తర్వాత నీ పని ఉంటుంది అంటుంది. వాడు భయపడతాడు. అడ్మినిస్ట్రేషన్లో పైన ఉండే వాళ్ళు అంటే భయపడతారు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక స్టేట్లో కనుక వైలెన్స్ జరుగుతోంది అంటే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఆ స్టేట్ గవర్నమెంట్దే. ఇప్పుడు వీళ్ళు సెంట్రల్ ఫోర్సెస్ పెట్టారు ఈసారి, ప్రతి బూత్లోనూ 100% సెంట్రల్ ఫోర్స్ పెట్టారు ఈ వెస్ట్ బెంగాల్లో ఈ గొడవలు అవుతున్నాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్. బూత్ లోపల జరగదు, బూత్కి వచ్చేటప్పుడు తంతున్నారు, బూత్కి వచ్చి వెళ్ళిన తర్వాత తంతున్నారు జనాల్ని. విలేజెస్ లో పట్టుకుని తంతున్నారు, రే ఓట్లు వేసామంటే తంతాను అని తంతున్నారు.
ఇంత కాదండి, 7 ఫేజ్ల కింద చేసి దాన్ని యూనో అంటే ఇక్కడ నుంచి ఉన్నటువంటి పోలీసులు ఇంకో సిటీకి తీసుకెళ్లి ఇక్కడ మర్డర్లు అవుతున్నాయని అక్కడికి మార్చి ఇంత ప్రణాళిక వేసుకొని ఎట్లన్నా మర్డర్లు కానీ తన్నుకోవటాలు కొట్టుకోవటాలు హింస లేకుండా చేయాలని ఇంత చేసినప్పుడు కూడా
వెస్ట్ బెంగాల్లో మటుకు
అంటే వాళ్ళు చేస్తున్నారా లేకపోతే వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడంతో ఇంకెక్కువ అవుతుందా?
వీళ్ళు తిట్టుకోవటం వలన ఎక్కువ అవ్వదు, వాళ్ళు చేస్తున్నారు అక్కడ. అది ఆన్ ద గ్రౌండ్ నేను వెరీ బ్లంట్గా చెప్తున్నాను, నేను పొలిటికల్లీ కరెక్ట్గా చెప్పాలి అనే అవసరం నాకు లేదు. ఆ స్టేట్లో మటుకు ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదు అనేది సెకండరీ, కానీ ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ గవర్నెన్స్ అనేది అత్యంత దారుణాది దారుణమైంది. అసలు నేను దీన్ని యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తాను. అట్లాంటి స్టేట్ గవర్నమెంట్స్ని ఎప్పుడో డిస్మిస్ చేయాలి ఆర్టికల్ 356 ఉపయోగించి. అంత లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఉన్న స్టేట్లు అసలు రూలింగ్ ఎలా చేయనిస్తున్నారు ఆ చీఫ్ మినిస్టర్? ఇంకా అక్కడ వాట్ విల్ హ్యాపెన్? ఆ ప్రజలకి ఎవరిని నమ్ముకుంటారు? వాళ్ళు సెంటర్ని నమ్ముకుంటారా లేకపోతే వాళ్ళని తన్నిస్తున్న స్టేట్ గవర్నమెంట్ నమ్ముకుంటారా? ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద నేషన్ అది.
యా హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం యూనో హింస అన్నది ఇప్పుడు తిట్టుకోవడం వరకు ఓకే, కానీ ఫిజికల్ హింస ఇస్ కష్టం అది. దాంతో నెక్స్ట్ పార్ట్ ఇదే మన ఇంకా ఇది 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 చివరి అంశం ఇది ఈ రోజుకి ఈ షోకి. నేషన్ మూడ్ అంటే మొత్తం దేశంలో ఎవరెవరు ఏమనుకుంటున్నారు, నేను ముందే చెప్పినట్టు షో ఈ కొందరిని ఇప్పుడు కొందరేమో అంటే ఎవడి పాటికి వాడు నంబర్లు వేసుకుంటున్నారు. తెలుగు దానికి వస్తే జగన్ వచ్చేస్తాడా వచ్చేస్తాడు వచ్చేస్తాడు, లేదు చంద్రబాబు 130 సీట్లు వస్తున్నాయట అట్లా, లేదు 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 మోడీ రాడట, మోడీకి 170 వస్తాయట 130 వస్తాయట. ఇంకా తెలుగుదేశం బ్యాచ్ ఉంటుంది వాళ్ళేమో, మేము నితిన్ గడ్కరీ వస్తాడని ఓ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చెప్తున్నారు నాకు, నితిన్ గడ్కరీని వీళ్ళు చేస్తారని. తర్వాత ఇంకా ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళేమో అయిపోయాడండి, ఆయనకు 40 వస్తాయి మన అసెంబ్లీ సీట్లు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాడని. తర్వాత ఉత్తరప్రదేశ్ లో మొత్తం అయిపోయింది. అసలు నేను ఓ రోజు ఒక అతన్ని అడిగా, బాసు ఉత్తరప్రదేశ్ లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయి, ఏ క్యాస్ట్ ఏ పార్టీకి కొమ్ము కాస్తుంది తెలుసా అంటే ఆ క్యాండిడేట్కి ఏం తెలియదు, కానీ ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి 10 వస్తాయట అని చెప్పేశాడు. నాకు అర్థమవుతుంది ఈ బ్యాచ్లందరూ కలిసి ఎవరు వాటికి వాళ్ళంటే ఎవరి పొలిటికల్ యాంగిల్లో ఎవరి కులము లేకపోతే ఎవరి భాష ఏ కమ్యూనిటీ బేసిస్ మీద ఎవడు పడితే వాడు ఒక వాట్సాప్ గ్రూపుల్లో ఉండి జనతా అంతా అక్కడ నుంచి వచ్చిన ఏ నంబర్లు అనుకుంటున్నారని నేను నాకు అనిపిస్తుంది.
అవును,
ఏమంటారు మీరు అంటే ఈ మూడు ఏంటి ఇట్లా స్వింగ్?
మూడు ఏంటంటే నేను చెప్తాను మీకు, ఎన్నికలు అయిపోయినాయి కదా 5 ఫేజ్లు
ఆల్మోస్ట్,
ఇంకా 2 ఫేజ్
ఈ రోజు
ఫేజ్ అయినప్పుడల్లా ఏ ఫేజ్ అయితే ఆ ఫేజు దేర్ ఆర్ చాలా మంది పోలింగ్ స్టాటిస్టీషియన్స్ సెఫాలజిస్ట్స్ వీళ్ళు ఏం చేస్తారంటే డేటా కలెక్ట్ చేస్తారు అన్నమాట, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారనేది, దాన్ని ఎగ్జిట్ పోల్స్ అంటారు. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ మొత్తం అయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టడానికి వీలు లేదు అని ఒక రూల్ పెట్టింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎండ్ వరకు మధ్యలో ఒపీనియన్ పోల్స్ను అసలు రన్ చేసినా సరే పబ్లిష్ చేయకూడదు అని పెట్టింది. సో అక్కడితో ఏమైందంటే ఎవరికి అఫీషియల్గా ఏమైంది అనేది తెలియదు, కానీ ఏమవుతుందంటే ఇలా ఇది ఒక ప్రతి చోట అనేక మంది జర్నలిస్టులు తయారైపోయారు, అనేక ఏజెన్సీలు అనేక టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, నాకు ఒక టీవీ ఛానల్ ఉందనుకోండి, చిన్న టీవీ ఛానలే నాకున్నది, మొత్తం కలిపి దానికి టీఆర్పి రేటింగ్లు ఏమి ఉండవు, కానీ ఏదో ఒక జిల్లా వాళ్ళు చూస్తారేమో మ్యాక్సిమం నా టీవీని. లేకపోతే ఇప్పుడు నాకు ఒక ఛానల్ ఉంది, నేను యూట్యూబ్లో రన్ చేస్తున్నాను ఫ్రీ, యూట్యూబ్లో రన్ చేస్తున్నాను నేను.
ఓకే,
సో ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు నేను కూడా జనాభా ఉన్నారు 10 మంది నేసుకెళ్ళాను, 10 ఫోన్లు ఉన్నాయి, ఓ నువ్వు ఎవరు కొట్టేసావు నువ్వు ఎవరు కొట్టేసావు అని చెప్పి ఎగ్జిట్ పోల్ తీయచ్చు. ఎగ్జిట్ పోలు స్టాటిస్టిక్స్ రన్ చేయటం ఈ ఫార్ములాలు ఇవన్నీ చాలా ఈజీ ఈ రోజుల్లో అన్నమాట. సో తెలిసిపోతుంది, తెలియకుండా మటుకు ఉండదు, కరెక్ట్గా తెలిసిందా లేదా అనేది ఎవరికి తెలియదు, తెలిసిపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఎలక్షన్ కమిషన్ బయట పెట్టకూడదు అంది కదా అని అఫీషియల్గా ఎవరికి తెలియదు, అదొక ప్రాజెక్ట్ అయితే సరే. నాకు ఇప్పుడు నేను కాంగ్రెస్ వాడిని అనుకుందాం 5 నిమిషాలు, నాకు యూపీలో బీజేపీ గెలుస్తుంది అని తెలిసింది. ఇంకా రెండు ఫేజులు ఉన్నాయి నాకు. ఈ రెండు ఫేజుల్లో నేను ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏమని చెప్పాలి? నా గ్రూప్స్ ఉన్నాయి, నా ఓన్ వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి, వాటిలో ఏమని వాళ్ళు నా క్యాంపెయిన్ చేయిస్తున్నాను వాళ్ళతో. నేను వాళ్ళు నాకు చేస్తున్న కార్యకర్తలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఓడిపోయామమ్మా అని చెప్తే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారు వాళ్ళు ఎవరైనా? అందుకని ఏం చేస్తానంటే అసలు మొత్తం మహాగఠబంధన్ గెలిచేస్తోంది, 100% ఓట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, జాటవ్స్ యాదవ్స్ కలిసి ప్రేమతోటి ఒకళ్ళకే ఓటేసేసుకున్నారు అని చెప్తాను నేను.
అది నాకు అంటే
అయితే కాత ఇంకోటి ఉంది. ఇప్పుడు ఇలా జరుగుతూ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇలా జరుగుతూ ఉన్న టైంలో టీడీపీ అనేది, ఇప్పుడు మీరు ఎక్కువగా తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నారు, టీడీపీ పార్టీకి కావాల్సింది ఏంటంటే సెంటర్లో నితిన్ గడ్కరీ, ఈ పేర్లన్నీ కూడా చెప్పారు మీరు ఇందాక. వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే టీడీపీనే కాదు, ఇది టీడీపీ అనేది ఒక సిండ్రోమ్ మనకు తెలుగు వాళ్ళు కాబట్టి టీడీపీ అని చెప్పుకుంటున్నాం. టీడీపీ అవనివ్వండి, టీఆర్ఎస్ అవనివ్వండి, లేకపోతే కర్ణాటకలో జేడిఎస్ అవనివ్వండి, ఈ రీజనల్ సత్రప్స్ ఉన్నారే వాళ్ళందరి యొక్క జీవనాధారం ఏమిటంటే బ్లాక్ మెయిలింగ్ అనమాట. సెంటర్లో ఒకటే గవర్నమెంట్కి అన్ని సీట్లు వచ్చి ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ ఫార్మ్ అయింది అనుకోండి, వీళ్ళందరికీ రేపు పొద్దున ఏమీ లేనట్టే లెక్క, వీళ్ళ పవర్ అంతా పోయినట్టే లెక్క. వీళ్ళ పవర్ అంటే ఏమిటంటే బ్లాక్ మెయిలింగ్. ఈ బ్లాక్ మెయిలింగ్కి వీళ్ళు ఒక మంచి ఇంగ్లీష్ వర్డ్ పెట్టుకున్నారు, ఫెడరలిజం అని. వాళ్ళ బొంద ఫెడరలిజం అనే మీనింగే తెలియకుండా అలా మార్చేశారు దాని శబ్దానికి యొక్క అర్థాన్ని. వాళ్ళకి కావాల్సింది బ్లాక్ మెయిల్ చేయడం. అంటే ఏంటి, ఇప్పుడు 10 పార్టీలు కలిసి రూల్ చేస్తున్నారు అనుకో, హెయ్ ఆ కాంట్రాక్ట్ నాకు ఇవ్వకపోతే నేను విత్డ్రా చేసేసుకుంటున్నాను నీ పార్టీకి. ఇలా బతకడం అలవాటైపోయింది గత 5 ఏళ్ళ నుంచి. ఈ ఉన్నట్టుండి 5 ఏళ్ళు ఎట్లా ఉందంటే నీళ్ళల్లోంచి బయటపడ్డ చేపలాగా అయిపోయారు వీళ్ళందరూ. వాళ్ళ కోరిక మళ్ళీ అది కావాలి. ఆ కోరిక అలా అవ్వాలంటే ఏంటంటే మోడీ అనే వాళ్ళు మళ్ళీ పవర్లోకి రాకూడదు. అందుకని ఏం చేస్తున్నారంటే ఒక ఎత్తునేమో బీజేపీకి 180 కంటే తగ్గవు అని వాళ్ళందరికీ తెలుసు. 180 వాళ్ళకి వచ్చినా కూడా వాళ్లే పవర్లోకి వెళ్తారు అని తెలుసు. కాకపోతే ఏంటి, వాళ్ళు పవర్లోకి వెళ్ళినప్పుడు 180 తోటి వేరే వాళ్ళ మీద డిపెండెంట్, కాబట్టి ఈ డిపెండెంట్ పార్టీలన్నీ దే విల్ పుల్, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఫస్ట్ బ్లాక్ మెయిల్ ఏంటంటే మోడీ అనే ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ కాకుండా బీజేపీలోనే ఇంకెవరినైనా చేయించాలి అని. ఆ నితిన్ గడ్కరీ పేరు అక్కడి నుంచి బయటకు వస్తుంది అనమాట. ఆయన నాకేం సంబంధం లేదు బాబు మొర్రో అన్నా సరే వీళ్ళందరూ ఆయన పేరు పట్టుకుని వెళ్లాడుతున్నారు.
సో ఇది ఓవరాల్ గా అంటే మూడ్ అన్నది అంటూ లేదు ఎవరు ఎవరు. నా నేను ఎందుకు వాట్సాప్ అంటున్నా అంటే వాట్సాప్ బ్యాచ్
తెలుగు వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి నేను ఆ మూడ్ మాత్రమే కవర్ చేశాను. ఓవరాల్ ఇండియా మూడ్ ఎలా ఉంది అంటే లెట్స్ గో టు ద ట్రూ స్టోరీ అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది లేదు కాబట్టి ఈ మూడ్ మీకు అలా వినపడుతోంది తెలుగు వాళ్ళ మధ్యలోంచి. బట్ కానీ మీరు ఒక్కసారి అపోజిషన్ జర్నలిస్టులు, అంటే అపోజిషన్ జర్నలిస్టులు అన్నీ అనకూడదు, అసలు జర్నలిస్ట్ అంటే న్యూట్రల్గా ఉండాలి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు అందరు బయాస్ అయిపోయి ఎటో ఒక సైడ్ ఉంటున్నారు జర్నలిస్టులు కూడా. మీరు ఇప్పుడు సాగరిక ఘోష్ ఇలాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ ట్విట్టర్లో వాళ్ళ ట్వీట్స్ చదవండి మీరు. రానా అయ్యూబ్ వీళ్ళందరూ ఏంటంటే మోడీ గారికి అగెన్స్ట్గా పుస్తకాలు రాసిన వాళ్ళు వీళ్ళు.
అవును,
ఇలాంటి వాళ్ళు ట్విట్టర్లో రాస్తున్నారు ఏమని అంటే అయిపోయింది ఎలక్షన్, మోస్ట్లీ మోడీ తిరిగి వచ్చేస్తున్నారు, ఈ మహాగఠబంధన్ వర్క్ అవ్వలేదు, 50 వస్తాయని ఒకళ్ళు, 60 వస్తాయని ఒకళ్ళు, ఇలా యూపీలో 50 వస్తాయి 60 వస్తాయి అని రాసేస్తున్నారు వాళ్ళు. అదొకటి గుర్తుంచుకోండి. రెండో పాయింట్, ఒమర్ అబ్దుల్లా జమ్మూ అండ్ కాశ్మీర్లో
జమ్మూ కాశ్మీర్ అతను,
ఆయన ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ అసలు సరిగ్గా కంటెస్ట్ కూడా చేయలేదు, 3 సీట్లు అలాగే ఇచ్చేసింది బీజేపీకి జమ్మూ అండ్ కాశ్మీర్లో అన్నాడు. అంటే ఏంటి, ఆయన పార్టీ జమ్మూ అండ్ కాశ్మీర్లో మెయిన్ పొలిటికల్ పార్టీ క్లియర్గా ట్విట్టర్లో ఏమని చెప్తున్నారంటే బీజేపీకి 6 సీట్లలో 3 వచ్చేస్తున్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో అని చెప్తున్నారు.
మరి నాకు అంటే తెలుగు మ్యాచ్తే నాకు నవ్వొస్తుంది.
ఇప్పుడు పాయింట్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను బయాసడ్గా చెప్పినట్టు ఉంటుంది, లేకపోతే మీరు ఎనీ అపోజిషన్ జర్నలిస్టులు మోడీని అతిగా తిట్టే జర్నలిస్టులు కూడా ఏమంటున్నారంటే దిస్ గేమ్ ఇస్ ఓవర్, దిస్ ఇస్ ఎ బోరింగ్ ఎలక్షన్, జస్ట్ ఇంకా 2 ఫేజులు మిగిలాయి కానీ ఆల్రెడీ బీజేపీ ఇస్ వే టు పవర్ అని వాళ్ళు అంటున్నారు. అదంతా వదిలేసేయండి, మీరు డైరెక్ట్గా యూపీలో ప్రజలతోటి మాట్లాడుతున్న వీడియోలు ఉంటాయి, అవి కూడా ఎలాంటి ఛానల్స్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఆజ్ తక్కువ ఇలాంటివన్నీ కూడా వెరీ మచ్ యాంటీ మోడీ రన్ చేసిన ఛానల్స్ ఉన్నాయి ఇవి కొన్ని. వాళ్ళు వెళ్ళి యూపీలో కామన్ పబ్లిక్, ఎక్కడైనా యూపీ అని కాదు బెంగాల్ అని కాదు, అట్లా వెళుతూ మాట్లాడుతూ ఉంటే ఒకటే వస్తుంది, కర్ణాటక, సౌత్కి వస్తే కర్ణాటక. ఆ ఇంటర్వ్యూలు చూడండి ప్రజలు, యావరేజ్ ప్రజలతోటి ఇంటర్వ్యూలు చూస్తే వాళ్ళు ఏమంటున్నారంట, క్యాండిడేట్ ఎవరుంటే నాకేంటండి,
మోడీకి వేయమనే వాళ్ళు ఉన్నారు, వేస్తానే వాళ్ళు. బట్ మోడీ అన్నది ఒక
ఫ్యాక్టర్
ఏంటంటే, రైట్,
గ్రడ్జింగ్లీ వీళ్ళందరూ రేపు ఎలక్షన్ రిజల్ట్ వస్తే సర్ప్రైజ్ అయితే మిరక్కిల్స్ అవన్నీ మనం చెప్పలేము, మన అస్ట్రాలజర్స్ కాదు కదా, భగవంతుడు కాదు మనం. సో ఏదైనా అవ్వచ్చు కానీ ఎలక్షన్ రిజల్ట్ ఇప్పుడున్న మూడ్ అలా చూస్తే మటుకు ఇది ఒక మోడీ సెమై వేవ్ లాగానే రన్ అవుతోంది ఇది కూడా ఎలక్షన్.
సో ఈ సోకాల్ మూడ్ అన్నది ఏంటంటే, మళ్ళీ నేను నా ఉదాహరణకి ఇది ఎవరెవరు ఏ వాట్సాప్లు ఉన్నారో ఆ వాట్సాప్ తెలివి అంటారు,
అంతే అది, అది
వాట్సాప్ పరిజ్ఞానం ద్వారా వచ్చేసి బయట జనాలకు చెప్తున్నారు అంటారు,
అంతే. దాన్ని ఏమంటారంటే ఎవరి సైలో బాక్స్ వాళ్ళ సైలో బాక్స్లో ఉంటున్నారు
ఉంటున్నారు. ఓకే, వండర్ఫుల్. ఆల్ రైట్ రమణ గారు, వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ షో. ఇంకా మరి నెక్స్ట్ షో కల్లా మనకు ఇంకొక ఫేజ్ అయిపోయి ఉంటది, బట్ ఎలక్షన్స్ వచ్చి ఉండవు.
నెక్స్ట్ షో మనం ఏం చేద్దామంటే, ఇది ఇవాళ పెట్టుకున్నాం కాబట్టి మనము నెక్స్ట్ షో 18వ తారీఖు అంటే నెక్స్ట్ సాటర్డే కానీ లేకపోతే నెక్స్ట్ ఫ్రైడే పెట్టుకుందాం 17వ తారీఖు, ఎందుకంటే 19వ తారీఖు ఇండియాలో అంటే 18వ తారీఖు రాత్రి పొద్దున్న ఇక్కడ మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఎగ్జిట్ పోల్స్కి బిఫోర్ కానీ ఒకరోజు ఆఫ్టర్ ది ఎగ్జిట్ పోల్స్ కానీ పెట్టుకుందాం.
ఆఫ్టర్ పెట్టుకుంటే బెటర్ అనుకుంటున్నాం.
అయితే మనం ఏం చేయాలంటే, మనం 19వ తారీఖు రాత్రి పెట్టుకుంటే కనుక మన టైము అంటే
19వ తారీఖు
రికార్డింగ్ పెట్టుకుంటే అందులో మనం ఎగ్జిట్ పోల్స్ మాట్లాడచ్చు డైరెక్ట్.
డెఫినెట్లీ వండర్ఫుల్ అండి, విల్ డూ దాట్. థ్యాంక్ యూ. అండ్ శ్రోతలకి ఇఫ్ యు వాంట్ టు గివ్ అస్ ఎ ఫీడ్బ్యాక్, ఫేస్బుక్ ద్వారా ఇవ్వండి, దట్స్ బెటర్, facebook.com/mindmedia. యాక్చువల్లీ లైక్ అవర్ పేజ్ అండ్ మా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, youtube.com/mindmedia. అక్కడ మనకి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది సమకాలీన విశ్లేషణ, యూ కెన్ లిజన్ ఫ్రమ్ దేర్. అండ్ వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు రమణ గారు.
నమస్కారం అండి, ధన్యవాదాలు.
ఇంతవరకు మీరు విన్నారు రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం, మే 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.